జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో భగవద్గీతకు అత్యద్భుతమైనటువంటి ప్రశ్నోత్తరాల పూర్వక వ్యాఖ్యానాన్ని అందజేశారు. అనేక సమస్యలు భగవద్గీత చదువుతూ ఉంటే సాధకునికి కలుగుతూ ఉంటాయి. మనకేమో ఇదే ప్రమాణమైనటువంటి గ్రంథం. సామాన్యుల దగ్గర నుంచి యోగుల వరకు ప్రధానమైనటువంటి ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే వారికి నిజంగా పరమాత్మ యొక్క సంపూర్ణ కృపాకటాక్షం, పరమాత్మ దర్శనం, ఆత్మదర్శనం ఇలాంటివన్నీ లభిస్తాయి. దాని యందు సరైనటువంటి అవగాహన లేకుండా ఎన్నిసార్లు చదివినా కేవలం పారాయణ గ్రంథంలాగానే మిగిలిపోతుంది. కానీ మహత్తరమైనటువంటి ఈ భగవద్గీతను స్వామివారు తమ అనుభవ సారాంశంగా, అలాగనే అనేక శాస్త్రాల యొక్క సారాంశంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 129 భాగాలు పూర్తయ్యాయి. ఇక 130వ భాగం ఈనాడు ప్రారంభం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి వరకు 17 శ్లోకాలలో స్వామివారు ఆత్మదర్శనం అనేది లభించాలంటే లౌకిక విషయాలైన ఆహార విహార నిద్రాదుల్లో జాగ్రత్త వహించాలి, ఒకసారి కనుక ఆత్మానుభవం రుచి కలిగితే ఇక పర్వాలేదు, అది అయ్యేంతవరకు లౌకిక విషయాల నుంచి తిప్పుకొని కూర్చోవాలి మనస్సుని అన్నారు. మరి ఆ తర్వాత కొనసాగింపు చూద్దాం. అడిగే రామానుజదాస్ రానైనా కూర్చో. నిన్న 17వ శ్లోకం అర్థమైందా నీకు? అడిగాను అడిగాను. మరి ఏముంది స్వామి, ఇప్పుడు ఆ ఆత్మానుభవానికి యోగార్హత ఎలా కొనసాగుతుంది అనేది మళ్ళీ ఒక సందేహంగా మిగిలింది స్వామి. ఇంకో దానికి స్వామి చెప్తూ ఉన్నారు భగవద్గీతలో 18వ శ్లోకం చూస్తే సరి. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యః యుక్త ఇచ్యుచ్యతే తథా. మరొక్క మారు శ్లోకం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యః యుక్త ఇచ్యుచ్యతే తథా. యదా చిత్తం ఆత్మని ఏవ వినియతం సత్ అవతిష్టతే తదా సర్వకామేభ్యః నిస్పృహసన్ యుక్తః ఇతి ఉచ్యతే. అంటే ఎప్పుడు మనస్సు ఆత్మదర్శనమే పరమ ప్రయోజనంగా భావనలు అని కొనసాగించుతూ ఉంటుందో అప్పుడు మిగిలిన కోరికలన్నీ నశిస్తూ వాడు యోగార్హుడవుతాడు అని తాత్పర్యం. అడిగాను, పరీక్షలు దగ్గర పడినవాడు తింటూ తాగుతూ తిరుగుతూ ఉన్నా పుస్తకాలు చదువుకోవాలని ఎలా ఆశపడతాడో అలా యోగం నుంచి లేచిన తర్వాత తిరిగి కూర్చునే వరకు అన్ని వేళలా మళ్ళీ వెళ్ళిపోవాలి, మళ్ళీ కూర్చోవాలి అనే ఆలోచించాలన్నమాట. బాగుంది, అప్పుడేమవుతుంది స్వామి, అంటే అడిగానికి అర్థమైందా? దాసుని యొక్క సందేహం, పరీక్షలు దగ్గర పడ్డవాడు తింటూ తాగుతూ తిరుగుతూ ఉన్న పుస్తకాలు చదువుకోవాలని ఎలా ఆశపడతాడో అలాగా యోగం నుంచి లేచిన తర్వాత తిరిగి కూర్చునే వరకు అన్ని సమయాల్లో మళ్ళీ వెళ్ళిపోవాలి, మళ్ళీ కూర్చోవాలి అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అంతేనా స్వామి? బాగానే ఉంది స్వామి. మరి ఆ తర్వాత ఏమవుతుందంటారు? మరి ఆ తర్వాత ఏమవుతుందో ఈ 19వ శ్లోకం చూద్దాం. మరి యదా దీపో నివాతస్థో నీంగతే సోపమా స్మృతౌ యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా దీపో నివాతస్థో నీంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. అన్వయం ఎలా ఉంటుందంటే దీనికి, నివాతస్థ దీపః యదా న ఇంగతే యత చిత్తస్య యోగం యుంజతః యోగినః ఆత్మనః సా ఉపమా స్మృత. అంటే గాలి లేని చోట దీపము యొక్క ప్రభ కదలకుండా ఉన్నట్లు మనస్సు కదలనప్పుడు ఆత్మజ్ఞాన ప్రభ కూడా కదలదు. అడిగేది ఏదో చాలా కొంచెం కష్టంగా ఉందే. కదలకపోవడానికి ఉదాహరణంగా ఒక కొండని చెప్పచ్చు, కానీ ఇలా దీపాన్ని ఎందుకు చెప్పారు స్వామి? ఎందుకంటే కొండకి ప్రభ ఉంటుందా? ఉండదు కదా. దీపానికే ప్రభ ఉంటుంది. ఇక్కడ దీప ప్రభ నిశ్చలమై ఉన్నది అని చెప్పడమే ప్రయోజనం, కానీ దీపం నిశ్చలమని చెప్పడం కాదు. అడిగాను అడిగాను కానీ నాకు అర్థం కాలేదు. ఆత్మదర్శన సమయంలో స్వామి శరీరం ఇక కదలదు అని సమాధి స్థితిని చెప్తున్నారా? కాదు. శరీరం కదలకపోవడాన్ని సమంకాయ శిరోగ్రీవం శ్లోకంలో చెప్పేశారు, అయిపోయింది. మరి ఇప్పుడు స్వామి ఇంద్రియముల కదలిక లేదు అని చెప్పడమంటారా? యోగినః సోపమా అంటూ యోగికి ఉదాహరణగా చెప్పారు కనుక అది, నువ్వు అన్నట్టు అది కాదు. అడియన్, మరి ఆత్మస్వరూపం కదలదని చెప్పడానికంటారా? అది కాదు. అది ఎప్పటికీ ఎవరికీ కదలదు. యోగం చేసినా చేయకపోయినా ఆత్మస్వరూపం చలించనే చలించదు. మరి స్వామి ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు కృష్ణ పరమాత్మ? ఆత్మస్వరూపం ఒక జ్ఞానం. ఆ ఆత్మ ఇతర వస్తువులను గ్రహించే స్వరూపం ఇంకో జ్ఞానం. మొదటిది ధర్మి జ్ఞానం అంటారు, రెండవదో ధర్మభూత జ్ఞానమని పిలుస్తుంటారు. జ్ఞాపకం వచ్చిందడి అని అవును. దీపము దీపప్రభల ఉంటాయా రెండు అని ఇదివరకు మీరు ఒకసారి చెప్పారు. అవును చెప్పా. ఇంకా ఇప్పుడు కూడా ఆత్మదర్శనం అంటే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ధర్మ దర్శనం అనుకుంటున్నావా, ధర్మభూత దర్శనం అనుకుంటున్నావా? రెండు కలిపే కదా స్వామి. ఇప్పుడు రెండింటిని నువ్వు ఎలాగూ విడదీయలేవు, అది వేరే విషయం. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ధర్మీ అనుభవం కోసం యోగం చేస్తున్నావా, ధర్మభూత అనుభవం కోసం యోగం చేస్తున్నావా? స్వామి సరిగ్గా ఆలోచిస్తే ధర్మభూత అనుభవం ఎప్పుడు ఉండేదే కదా. ఆహా, ఎలా అంటావు? ఎలా ఉందేమిటి స్వామి? దానివల్లే కదా ఈ సమస్తమైన ప్రపంచం గ్రహించబడుతోంది. వెరీ గుడ్. అంటే సమస్తమైన ప్రపంచాన్ని గ్రహిస్తున్నంతసేపు ధర్మభూత జ్ఞానం కదలాడుతూ ఉంటుంది దీపప్రభలాగా, అవునా? అంతే స్వామి. మరి ఆ పైన ఉన్న మనస్సు, ఇతర ఇంద్రియాలు ఈ ధర్మభూత జ్ఞానం తమలోంచి ప్రసరిస్తున్నప్పుడు ఇంకొన్ని వికారాలను కలిగిస్తాయి. అడిగే నిజమే. అవును. మరి ఇప్పుడేమో ఇంద్రియాలను దాటి ఆ ధర్మభూత జ్ఞానం అవయవాల్లోంచి వెలికి వస్తుంటే శరీర కదలికల వలన ఇంకా వికారాలు వస్తాయి. కరెక్టే కరెక్టే స్వామి, అర్థమైపోయింది. ఏమర్థమైంది అంటే స్వామి, శరీరాన్ని స్థిరంగా ఉంచాం, అవయవాల వలన కలిగే వికారం తగ్గిపోయింది, ఇంద్రియాలని నిలిపేశాం, మనస్సు పవిత్రం చేసి కల్మషరహితం అవుతుంది, వికారం మరింత తగ్గిపోతుంది. ఇప్పుడే ధర్మభూత జ్ఞానం కదలికలని కూడా నిలిపేస్తాం, ప్రపంచ విషయ గ్రహణం అని మానేసి దీపప్రభ కదలడం లేదు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకేమర్థం చేసుకున్నావు? స్వామి, మీరు నాతో చెప్పిస్తున్నారు కానీ దీపప్రభ కదలనప్పుడే కదా దీపదర్శనం స్పష్టంగా జరిగేది. ధర్మభూత జ్ఞానం కదలనప్పుడే కదా ధర్మి జ్ఞానం అనుభవంలోకి వచ్చేది. అమ్మా, వెరీ గుడ్, మంచిది నాయన. ఇప్పుడు నీకు తెలిసిపోయింది విషయం. అసలు గాలి అంటే మనోవ్యాపారాలు, ఇవి కంట్రోల్ అవగానే ధర్మభూత జ్ఞానం బయటికి ప్రసరించే అవసరమే లేదు. ఈ స్థితిలో ధర్మిజ్ఞాన దర్శనం ధర్మభూత జ్ఞానంతో సహా స్పష్టమవుతుంది, నేను అనే అనుభవం కలుగుతుంది. అపరిమితం కాకపోయినా మిక్కిలి అద్భుతమైన ఆనందాన్ని పొందుతాం. ఎన్నెన్నిసార్లు దర్శనం సాధ్యమవుతుందో అన్నెన్నిసార్లు ఆ ఆనందం మనని స్పృశిస్తూ ఉంటుంది. ఇది ప్రాకృతమైన అన్ని ఆనంద అనుభవాల కన్నా చాలా పెద్దది, పైది, గొప్పది. సత్యలోకవాసులకి కూడా అందనటువంటిది. దీన్నే సమాధి దశ అంటారు. సమాధి దశ విన్నావా పేరు? సరే, మనోవృత్తులేమో ఇక్కడ ఉండవు. గ్లాసులా పనిచేసిన మనస్సు అద్దంలా పనిచేస్తుందనుకోవచ్చు. మనస్సు ద్వారా బయటికి పరిగెట్టే అలవాటున్న ధర్మభూత జ్ఞానం పరావర్తన చెందిపోవడంతో ఇక గాలి లేని చోట ఉన్న దీపప్రభల నిలిచి ఉంటుంది. ఇదేనాయనా చాలామంది చెప్పే మోక్షం అంటే, ఇదేనాయనా ఎక్కువ మందికి తెలిసిన ముక్తి అంటే. కానీ మహానందం మాత్రం ఇది కాదు సుమా. ఈ ఆనందానికి గల పరిమితులను కూడా దాటితేనే మోక్షం, ముక్తి ఇంకా పైన ఉన్నాయి. అది మహానందం, దాని గురించి 7వ అధ్యాయంలో వస్తుంది, అక్కడ మనం చూస్తాం. ప్రస్తుతం చెప్పుకున్న దానిని కైవల్యం అని అంటారు. దీనినే లక్ష్యంగా పెట్టుకున్నవారు ఇక్కడితో ఆగిపోతారు. దీనిపైన ఇంకొకటి ఉన్నదని తెలిసిన వారు తమకి తెలియకుండానే దీనిని ఒక సోపానంగా చేసుకొని పైకి సాగిపోతూ ఉంటారు. అడియన్ అడియన్, ఇక నాకెందుకో దుఃఖం వస్తుంది స్వామి. ఆనందం ఒక స్థాయిని దాటితే దుఃఖం ద్వారానే వ్యక్తమవుతుంది. వేదాంతంలో ఒక ముఖ్య ఘట్టాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నావు. భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు అది నీకు తగినటువంటి అనుభవాన్ని ఇస్తుందిలే. అడియన్, స్వామి ఇంకా ఏమైనా చెప్పండి అద్భుత ఆనందం గురించి, ఈ కైవల్యం గురించి. నాకు వినాలని చాలా కుతూహలంగా ఉంది. చాలునైనా నీకు ఒక ముందు అడుగు పడుతుందనే చెప్పచ్చు. ఇలాంటి తృష్ణ కావాలి వింటున్నప్పుడు, అది గ్రహించాలనేటువంటి ఆసక్తి ఉండాలి, ఆర్తి కావాలి. ఆ రోజు పరమాత్మ వివరిస్తూ ఉంటే అర్జునుడు కూడా ఇలానే అనిపించింది, ఇంకా అడుగుదని తెలుసుకుందామని అర్జునుడికి కూడా అనిపించింది. చాలా ఆదరంతో 20, 21, 22 శ్లోకాల్లో నిరతిశయ పురుషార్థకంగా స్వామి చెప్తారు, వాటి గురించి విను. అడియన్, తప్పకుండా. మరి శ్లోకాలు చదువుతున్నానే, వరుసగా 4 శ్లోకాలు ఉంటాయి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి, సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః, యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంయితం సనిశ్చయేన యోక్తవ్యః యోగో అనిర్విన్న చేతసా. దీనికి అన్వయం కంటే సరాసరి తాత్పర్యం చెప్పేస్తాను విను. ఈ యోగం దుఃఖ సంబంధం లేకుండా ఉండేది, నిరతిశయ సుఖము అని మనస్సు గ్రహించేది కూడా ఇదే. మనస్సు చేత ఆత్మని చూసేది ఇది, ఇతర విషయాలని కోరదు. నిరతిశయ సుఖాతిశయము చేత ఆ స్థితి నుంచి చలింపకుండా ఉంటుంది. విరమించని సమయంలో కూడా దానినే కోరుతుంది. లౌకిక సంబంధ దుఃఖాలను అస్సలు లెక్కబెట్టదు. అంతటిది గొప్పది ఈ యోగం. ఫలసిద్ధిలో కాస్త ఆలస్యం జరుగుతున్నా దుఃఖించకుండా చివరి వరకు అభ్యసింప తగినటువంటిది ఇది అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో దీనితో అంటే 2419వ ప్రశ్నతో 71 భాగాలని ముగించారు. రేపు 72వ భాగంలో మళ్ళీ కొనసాగిద్దాం. ఇంత చక్కగా విమర్శించి అందరికీ అర్థమయ్యేటట్టుగా అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందాలకి మరొకమారు దాసోహాలు సమర్పించుకుంటూ వింటున్నటువంటి మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య కృపాకటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ